ఇప్పుడు తెలుగు భాష అందం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి దానిపై ఒక ప్రశ్న అండి. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు గారు అన్నారు. సో చాలామందికి అన్నారు అని తెలుసు, కానీ ఏ సందర్భంలో అన్నారు, అసలు తెలుగు ఎంత అందంగా ఎలా ఉంటుంది అన్న దాని గురించి చెప్తారా?
అలాగే, కానీ ఇప్పుడు అది మీరు చెప్పే ముందే దేశ భాషలను తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు అన్నారు, కానీ ఇప్పుడు ఈ కాలంలో దేశ భాషలందు తెలుగు లెస్ అయిపోయింది. దానికి తెలుగు పలుకులోని తీయందనమ్ములు, తెలుగు పలుకులోని తీయందనమ్ములు, తెలుగు తలపులోన నిలుచు కలిమి, తెలుగు పలుకులోని తీయందనమ్ములు, తెలుగు తలుపులోన నిలుచు కలిమి. ఈ ధనాన్ని పోగొట్టుకోకుండా మనం అనుభవించి మన పిల్లలకి ముందు తరాలకి అందరికీ కూడా అందించాలనేటువంటిది.
అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించాలని 1999 నవంబర్ 17న యునెస్కో ప్రకటించింది. అసలు మాతృభాష దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు, ఈ విషయాలను మనం తూములూరి శాస్త్రి గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి శాస్త్రి గారు.
నమస్కారం అమ్మ సంజయ్ గారు.
సో మీరు ఆస్ట్రేలియా ఎప్పుడు వచ్చారు, అప్పటి నుంచి తెలుగు గురించి విషయాలను తెలుసుకోబోయే ముందు అసలు మాతృభాష దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో చెప్తారా?
కిందటి శతాబ్దంలో 2వ ప్రపంచ యుద్ధం అయిన తర్వాత దేశాలన్నీ కూడా విడిపోయి భాషాపరంగా విడిపోయి ఉన్నాయన్నమాట. ఆ సమయంలో వాటిని ఆ దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా కలపడానికి వారి యొక్క మాతృభాష మాత్రమే ఆధారంగా ఉండేది. ఆ విధంగా మాతృభాషకు ప్రతి దేశంలోనూ కూడా ప్రాధాన్యం పెరిగింది. దానివలన యునెస్కో వారు దాన్ని గుర్తించి ఒక రోజుని ప్రతి ప్రపంచం అంతా కూడా అన్ని దేశాల్లో వారు కూడా దాన్ని మాతృభాష దినోత్సవంగా జరుపుకోవాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకుని దాని ద్వారా ప్రతి వారిలోనూ కూడా వారి వారి మాతృభాష పట్ల అభిమానము, ప్రోత్సాహము కలగాలనే ఉద్దేశంతో ఈ రోజు నిర్ణయించబడింది. ఇదే సమయంలో ఇదే రోజున మనం అందరం కూడా అన్ని భాషల వారు కూడా మాతృభాష దినోత్సవంగా జరుపుకోవడం, దాంట్లో మీరు ఈ కార్యక్రమం చేపట్టి నన్ను అందులో పాల్గొని చేయడం సంతోషంగా ఉందమ్మా.
సో శాస్త్రి గారు, అసలు మీరు ఎప్పుడు ఆస్ట్రేలియా వచ్చారండి, అప్పటి నుంచి తెలుగుని ఎలా మీరు ప్రోత్సహిస్తూ మాట్లాడుతూ ఎలా ముందుకు తీసుకెళ్లగలుగుతున్నారు?
అమ్మా, నేను 1983 ఆస్ట్రేలియా వచ్చాను. అప్పటికి తెలుగు వారు చాలా తక్కువ మంది ఉండేవారు. ఇక్కడ దాదాపుగా సిడ్నీ మొత్తం మీద కలిపితే ఒక 50 మంది అంతమంది ఉండేవారు, అంతే. మెల్బోర్న్లో 50 మంది ఉండేవారు. అందుకని అప్పటి నుంచి అప్పుడు బహో మన భాషను మనం పోగొట్టుకోకూడదు, మన వాళ్ళు అందరికీ కూడా మన భాషను నిలుపుకోవాలి, ముందు తరాలకి మన భాషను అందించాలి అనే సంకల్పంతో ఈ కొన్ని చిన్న చిన్న కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టాం అన్నాడు. అప్పటి నుంచి అది ఆ తర్వాత ఇక తెలుగు వారందరూ ఎక్కువ మంది రావడం, వారిలో కూడా ఈ తెలుగు భాష మీద అభిమానం ఉండడం వల్ల కొన్ని రకరకాల ప్రక్రియలు మొదలైనాయి. పత్రికలు, రచనలు ఇవన్నీ జరిగి తెలుగు భాష ఇదివరకు నాలుకల మీద ఉన్న తెలుగు భాష వేదిక మీద కూడా ఎక్కింది ఈ దేశంలో. అంటే దానికి ఎంతో మంది చేసిన కృషియే కారణం.
అది నిజం. నేనైతే ఇప్పుడు మన తెలుగు భాష ఇంతలా గుర్తింపు సంపాదించుకొని ముందుకు వెళుతుందంటే ఖచ్చితంగా చాలా మంది మహానుభావులు దీనికోసం శ్రమించారు.
ఆ సమయంలో స్టేజ్ మీద ఇంగ్లీష్ లో మాట్లాడటమే గొప్పదనం అనమాట, తెలుగులో మాట్లాడితే కొంచెం తక్కువగా ఉండేది. మేము మొట్టమొదటిసారిగా తెలుగులో ఒక కార్యక్రమాన్ని పూర్తిగా తెలుగులోనే నిర్వహించి తెలుగులో కూడా ఇలా నిర్వహించవచ్చు అని చెప్పి అందరికీ చూపించి అప్పటి నుంచి అందరూ కూడా తెలుగులో మాట్లాడేట్టుగా ప్రోత్సహించాం అన్నమాట.
సో శాస్త్రి గారు, అవే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న తెలుగు బడులు కార్యక్రమం, తెలుగుని ప్రోత్సహిస్తూ చిన్నపిల్లలకి తెలుగు నేర్పిస్తూ చాలా రాష్ట్రాల్లో చేస్తున్నారు ఆస్ట్రేలియాలో, అవే కాకుండా మన సంస్కృతిని నిలబెట్టుకోవటానికి ఇంకేం పనులు చేస్తున్నారండి?
అంటే తెలుగు బడులు అనేటటువంటి కార్యక్రమం చాలా ఆలస్యంగా మొదలైంది. ఇక్కడ ఇంతకు ముందే ఆస్ట్రేలియాలో తెలుగు పత్రికలు మొదలైనాయి, దాంతోపాటుగా దాని వెను వెంటనే తెలుగు సంఘాలు మొదలైనవి ప్రతి రాష్ట్రంలోనూ కూడాను. సంఘాల వారు వారు సంవత్సరానికి రెండు మూడు సార్లు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. దాంట్లో తెలుగుదనాన్ని చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వారు. కానీ మొట్టమొదటిగా తెలుగు పలుకు అని ఒక ఒక పత్రికను స్థాపించి దాని ద్వారా తెలుగు మీద అభిమానాన్ని పెద్దవాళ్ళకి పెంచాలి అనే ఉద్దేశం. చిన్నపిల్లలకి పెంచాలనుకోండి నిజమే, కానీ పెద్దవాళ్ళలో కానీ తెలుగు అభిమానం పెంచితే, తెలుగు మీద అభిమానం పెంచితే దాని ద్వారా పిల్లలకు అది వారు అందించే అవకాశం ఉంటుందనేటువంటి నమ్మకంతో ఇక్కడ నారాయణ రెడ్డి గారిని ఒక ఆయన ఉండేవారు, ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. వారు మొదలుపెట్టారు మన తెలుగు పలుకు అనే పత్రికని. వారికి నేను సహాయం చేస్తుండేవాడిని 1988లో. ఇది 88 నుంచి 2003 వరకు, 2004 వరకు జరిగింది అది. అదే సమయంలో వివిధ నగరాల్లో ఉన్నటువంటి తెలుగు సంఘాలు ఏర్పడి వారు కూడా వారి వారి స్థానిక పత్రికల ద్వారా స్థానిక రచయితని ప్రోత్సహించడం, తర్వాత అలాగే దాని తర్వాత కొన్ని తెలుగు ఉపన్యాసాలు, తెలుగు వ్యాసాలు రాయడం ఇవన్నీ, వీటి ద్వారా తెలుగుని వివిధ రకాలుగా అభివృద్ధి చేశాం.
ఇప్పుడు చూస్తున్న అభివృద్ధి మీరు అవి చేసిన దానితో పోలిస్తే ఇప్పుడు వచ్చిన కొత్త తరం అనే చెప్పాలండి. ఇప్పుడు కొత్తగా చాలామంది 2000, 2010 ఈ టైంలో చూస్తే చాలామంది తెలుగు వాళ్ళు రావటం మొదలుపెట్టారు. వందల్లో ఉన్న సంఖ్య వేలకి ఇప్పుడు దగ్గర దగ్గర లక్షల్లోకి కూడా వెళ్ళిపోతుంది ఇప్పుడు తెలుగు వాళ్ళని చూస్తుంటే. ఇలాంటప్పుడు ఇంతమంది పెరుగుతున్నప్పుడు ఆస్ట్రేలియాలో ఎలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందంటారు?
మీరు చెప్పినట్టుగా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఉంది మన తెలుగు వాళ్ళలోను. చాలా బాగుంది, సంతోషం అది. మనం ఎక్కువ మంది తెలుగు వాళ్ళు చూడగలం ఈ ఈ సందర్భంలో. తెలుగుదనం అంటే తెలుగు భాష, తెలుగు సంస్కృతి, అలాగే తెలుగు సంప్రదాయాలు, తెలుగు పలుకుబళ్ళు ఇవన్నీ కూడా మనం తెలుసుకొని, పెద్దవాళ్ళని తెలుసుకొని మన తరాల వారికి అందించడానికి కృషి చేయాలి మనం అంతే. కానీ దాన్ని చేయడానికి రకరకాల విధానాలు ఉన్నాయనుకోండి. ఒకటి, సంఘాల ద్వారా కొంత పని జరుగుతుంది. అలా సంఘాలు కాకుండా వ్యక్తిగతంగా కూడా ప్రతి ఇంట్లోనూ కూడా తెలుగులో, ప్రతి తల్లి కూడా తెలుగులో మాట్లాడడం నేర్చుకోవాలి. మొట్టమొదట పిల్లల్ని తెలుగులో మాట్లాడేట్టుగా ప్రోత్సహించడం అది మొట్టమొదటిది. రెండవది, వ్రాత నేర్చుకోవడం, తెలుగు వ్రాత నేర్చుకోవడం. దానికంటే కూడా ముఖ్యంగా తెలుగు భాషలో ఉన్నటువంటి అందాలన్నీ కూడా తెలుసుకొని దాన్ని మెల్లిగా కథల రూపంలో పిల్లలకి చెప్పగలిగితే అది బాగుంటుంది అన్నమాట.
ఇప్పుడు తెలుగు భాష అందం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి దానిపై ఒక ప్రశ్న అండి. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు గారు అన్నారు. సో చాలామందికి అన్నారు అని తెలుసు, కానీ ఏ సందర్భంలో అన్నారు? అసలు తెలుగు ఎంత అందంగా ఎలా ఉంటుంది అన్న దాని గురించి చెప్తారా?
అలాగే, కానీ ఇప్పుడు మీరు చెప్పే ముందే దేశ భాషలను తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. కానీ ఇప్పుడు ఈ కాలంలో దేశ భాషలందు తెలుగు లెస్ అయిపోయింది. దానికి మీరు చెప్పిన తెలుగు భాష దేశ భాష తెలుగు లెస్సకి శ్రీకృష్ణదేవరాయలు ఏ సందర్భంలో అన్నారంటే, శ్రీకృష్ణదేవరాయలు ఒకసారి ఈ విజయనగరం దాకా వెళ్ళారు. ఆయన విజయవాడ మీదుగా విజయనగరం, శ్రీకాకుళం దగ్గర విజయనగరం వెళ్ళి విజయనగర గజపతిరాజును ఓడించి, కటకం గజపతిరాజును ఓడించి తిరిగి వస్తూ విజయవాడ వచ్చాడు. ఆయన విజయవాడ దగ్గర బస్సు చేశాడు. బస్సు చేసి అక్కడి నుంచి ఒక సాయంత్రం ఏం చేశాడంటే, ఆయన అక్కడ దగ్గరలో ఉన్నటువంటి దీని పేరు శ్రీకాకుళం అనే ఒక ఊరుంది, కృష్ణానది ఒడ్డున. అక్కడ ఒక 20 కిలోమీటర్లు ఉండింది అనుకోండి విజయవాడకి. అక్కడ ఆ రాత్రికి అక్కడ ఉంటే ఆయనకి రాత్రి కల్లో శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు, అక్కడ మహావిష్ణువు దేవాలయం ఉందన్నమాట, ఆ మహావిష్ణువు కల్లో కనిపించి నా గురించి ఏమైనా రాయవయ్యా కావ్యం అని అడిగట్ట. ఆయన అడిగితే ఆయన గురించి ఏం రాస్తాడు, నేను ఏం రాస్తాను అనుకుంటుంటే అయినా నా గురించి కాదయ్యా నా భార్య గురించి రాయంటాడనమాట. భార్య గురించి రాద్దాం అనుకుంటే ఏం రాయాలి దాని గురించి అని అడిగితే, ఎందులో రాయాలి, ఏ భాష రాయాలి, శ్రీకృష్ణదేవరాయలకి 8 భాషలు వస్తాయనికి, సంస్కృతం, తెలుగు, తుడు, చాలా భాషలు వచ్చాయని, గర్వం, కన్నడం అన్నీ వస్తున్నాయి. ఏ భాషలో రాయాలనే మీమాంసలో ఉంటే సాక్షాత్తు శ్రీకాకుళం మహావిష్ణువే చెప్పేట. దేశ భాషను తెలుగులేస్తాను చివరిలో వస్తుంది అనుకోండి, తెలుగదేల ఎన్నా, తెలుగు ఎందుకు అన్నానండి, తెలుగదేలన్నా తెలుగుదేశం ఇది, నేను తెలుగు వల్ల ఉండా అంటే ఇది తెలుగుదేశం అయ్యా, నేను తెలుగు ఎందుకు రాగన్నాను అని అన్నానంటే, కారణం ఇది తెలుగుదేశం, దీంట్లో నేను తెలుగు వల్లభుణ్ణి, అంటే నేను తెలుగు ఆంధ్ర మహావిష్ణు ఆయన పేరు, నేను తెలుగు వల్లభుణ్ణి, తెలుగు కండ, తెలుగు కలకండ లాంటిదయ్యా, తెలుగు కండ, ఎల్ల భాషలందు ఎరుగవే భాష వాడి, అన్ని భాషల్లోనూ కూడా నీకు తెలుసు కదయ్యా, అన్ని భాషలు మాట్లాడేవి కదా నీకు తెలుసు కదా, వాటిలో అన్నిటికంటే గొప్ప భాష ఏమిటో తెలుసా, దేశ భాషలందు తెలుగు లేస్తా అంటాడు ఆయన. కాబట్టి ఇటువంటి దేశ భాషల్లో తెలుగు గొప్పది కాబట్టి ఈ తెలుగు భాషలో రాయవయ్యా అని ఒక కావ్యం రాయమంటాడు. దాంతో ఆయన శ్రీ ఆముక్త మాల్యద అని ఒక కావ్యం రాస్తాడు ఆయన, అద్భుతంగా ఉంటున్నది. ఆ విధంగా తెలుగు భాషని మనమే కాదు, మామూలు మానవులే కాదు, దేవతలు కూడా మెచ్చుకున్న భాష ఇది.
అంత గొప్ప భాష మాట్లాడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. అదే కాకుండా ఒక వ్యవహారిక భాష, గ్రాంధిక భాష అని రెండు రకాల తెలుగు భాషలు ఉన్నాయి కదండి. వ్యవహారిక భాషే కనుమరుగయ్యే పరిస్థితుల్లో ఉన్నప్పుడు తెలుగు ముందుకు వెళుతుందా, లేకపోతే ఏంటి రాబోతున్న కాలంలో దీనివల్ల ఏం జరుగుతుందంటారు?
మీరు వ్యవహారిక భాష అని చెప్పడం చాలా బాగుంది, ఎందుకంటే వ్యవహారిక భాష అనేది కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది అన్నమాట. అదే ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయల కాలం తీసుకుంటే ఆ కాలంలో వ్యవహారిక భాష గ్రాంధిక భాష అంటే, గ్రాంధిక భాష అంటే కావ్యాల్లో చక్కటి సంస్కృతం కలిపిన భాష గ్రాంధిక భాష. వ్యవహారిక భాష అంటే మామూలు జనులు, సామాన్య జనులు మాట్లాడుకునేటువంటి గ్రామీణ పదాలతో కూడిన భాష అది. అందుకే మీకు వ్యవహారిక భాషలో చాలా భాగం పదకవులు రాస్తారు, తాళపాక అన్నమాచార్యుల వారు ఇలాంటి వారందరూ వ్యవహారిక భాషలో రాశారు. అంటే ఏంటి, కీర్తన రాసినా కానీ వ్యవహారిక భాషలో ఉంటాయి అవి. ఆ వ్యవహారిక భాష తర్వాత ఏమవుతుందంటే ఆ సాంఘిక పరిస్థితుల మూలంగా మారుకుంటూ ఇతర భాషల పదాలను దాన్ని తెచ్చుకుని మారిపోతుందండి. ఇప్పుడు వ్యవహారిక భాష ఎలా తయారైందంటే తెలుగు పదాలు తక్కువను మిగతా భాషల పదాలు ఎక్కువైపోయినాయి మనకి. ఇప్పుడు సినిమాల్లో కూడా అలాగే ఉందనుకోండి. కాబట్టి ఇది వ్యవహారిక భాష అనుకుని దీనివల్ల మన అసలు తెలుగుని మర్చిపోకూడదు. ఎందుకంటే ఒక విషయం ఇక్కడ ఉందా, ఇప్పుడు చెప్పవలసింది మీకు ఏంటంటే, చిదంబరంలో అప్పయ్య దీక్షితుడి గారిని ఒక ఆయన ఉండేవారు, మహాపండితుడు ఆయన, ఎప్పుడు 1600 ప్రాంతంలో. ఆ సమయంలో ఆయన మహాపండితుడు, వ్యాకరణ పండితుడు ఆయన. ఆయన అన్నాడు ఒక మాట, ఆంధ్రత్వం ఆంధ్ర భాషాచ నాల్పస్య తపసఫలం అని. అంటే ఆంధ్రత్వం, ఆంధ్రుడిగా పుట్టడము అంటే తెలుగువాడిగా పుట్టడము, ఆంధ్ర భాష మాతృభాషగా తెలుగు మాతృభాషగా ఉండడం కూడా మామూలుగా దొరికేది కాదు. అది నాల్పస్య తపసఫలం అంటే చిన్న చిన్న తపస్సులు చేస్తే దొరికేది కాదు, అంటే ఎంతో పెద్ద తపస్సు చేస్తే కానీ ఈ తెలుగువాడిగా పుట్టడం కానీ తెలుగు భాష మాతృభాషగా కలిగి ఉండడం కానీ జరిగేది కాదు అని తెలుగువాడిగా చెప్పింది ఒక అరవ పండితుడు చెప్పాడు ఆయన, అరవంలో వ్యాకరణ పండితుడు ఆయన. అటువంటి భాషకి మనం వారసం, అటువంటి భాషని మన భాషకు ఉన్నటువంటి ఫ్లెక్సిబిలిటీ అంటే నాణ్యత ఏంటంటే దాంట్లోనూ ఇతర భాషా పదాలని తేలిగ్గా తీసుకోగలదు మన భాషకి, అలా తేలిగ్గా తీసుకోగలదు కదా అని చెప్పి మన పదాలను వదులుకుని మిగతా భాషని నెత్తి మీద పెట్టుకోవడం కంటే కూడా అది కూడా తీసుకొని మన భాషని, మన భాషలో ఉండే అందాలని మనం ఆస్వాదించి మన పిల్లలకి వాటిలో ఉన్న అందాలు చెప్తే, కథనపూర్వకంగా చెప్తే ఎంతో అందంగా ఉంటుంది. అంటే నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను, మా మనవాళ్ళు ఎప్పుడైనా మా ఇంటికి వస్తే వాళ్ళకి కథలు చెప్తూ ఉంటే ఇంత సో ఎక్సైటింగ్ అంటాడు మావాడు అనమాట. అందుకని అలా కథపూర్వకంగా చెప్పాలి, ప్రతి తల్లి ప్రతి తండ్రి కూడా చెప్పాలని నా అభిప్రాయం అది.
థ్యాంక్ యూ అండి, చాలా బాగా చెప్పారండి శాస్త్రి గారు. సో తెలుగును ఉద్దేశించి ఒక మంచి పాట ఏమైనా పాడగలరా?
నేను గొప్ప గాయకుడిని కాదు కానీ ఒక పద్యం చెప్పగలను కావాలండి మీకు.
చెప్పండి.
అంటే ఈ ప్రస్తుతం ఉన్న మన తెలుగు సమాజానికి, తెలుగు వారందరికీ కూడా ఒక చిన్న సూచనగా మనవి చేసేది ఏంటంటే, తెలుగు పలుకులోని తీయందనములు, అంటే తెలుగు మాటలో ఎంత తీయదనం ఉందో, తెలుగు పలుకులోని తీయందనములు తెలుగు తలపులో నిలుచు కలిమి. అంటే తెలుగులో ఆలోచించడమే చాలా గొప్పది, తెలుగులో ఆలోచించడం, మనం తెలుగులో ఆలోచించగలిగితే ఎంతో గొప్పగా ఆలోచించగలం మనం. తెలుగు పలుకులోని తీయందనములు తెలుగు తలుపులో అన నిలుచు కలిమి, తెలుగుదనములోని చెరువమే, చెరువమంటే అన్నం, తెలుగుదనములోని చెరువమే నిజమైన విలువ ధనము, తెలుగుదనములోని చెరువమే నిజమైన విలువ ధనము ఘనము తెలుగుధనము. ఇదే తెలుగుధనం. తెలుగుధనం అంటే మన ధనం ఇదే. ఈ ధనాన్ని మనకు, ఈ ధనానికి మన వారసులు. ఈ ధనాన్ని పోగొట్టుకోకుండా మనం అనుభవించి మన పిల్లలకి, ముందు తరాలకి అందరికీ కూడా అందించాలనేటువంటిది మీ ద్వారా నేను అందరినీ కోరుకునేది.
విన్నారు కదా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం గురించి. మరిన్ని తెలుగు పాడ్కాస్ట్లను SBS యాప్ డౌన్లోడ్ చేసుకుని SBS తెలుగు ద్వారా ఇప్పటిదాకా విడుదలైన అన్ని తెలుగు పాడ్కాస్ట్లను వినండి.